పరీక్షిణ్ నరేంద్రుడు అభిమన్యుని కుమారుడు, అర్జునుడికి మనవడు, సుభద్రార్జునుల కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడు విరాటరాజుగారి కూతురుని ఉత్తరాకుమారిని వివాహం చేసుకున్నాడు, ఉత్తరుడి చెల్లెల్ని. ఆ ఉత్తరకి అభిమన్యునికి పుట్టినటువంటి వాడు పరీక్షిత్తు. పాపం యుద్ధంలో అభిమన్యుడు చచ్చిపోయిన 6 నెలల తర్వాత పుట్టాడు ఆయన. శ్రీకృష్ణ అనుగ్రహంతో బ్రతికాడు. ఈ పరీక్షిణ్ నరేంద్రుడు చిన్నప్పటి నుంచి ఆడుకుంటున్నప్పుడు కూడా హరినామస్మరణ చేశాట. చిన్నప్పుడు బాగా గిరదాల జుట్టు ఎక్కువగా ఉండేది ఆయనకి. ఆ గిరదాల జుట్టుతో పిల్లలతో అందరూ మిగతా వాళ్ళు ఆడుకుంటూ ఉంటే ఈయన మాత్రం ఆడుకుంటూ కూడా హరిస్మరణ చేశాట. ఎంత గొప్పవాడండి ఆయన. పనికి వాళ్ళ క్రికెట్ అని ఆడుకుని ఆ క్రికెట్ బాల్ కంటికి తగిలించుకుని కళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఆ బాల్ ఆడుకుంటున్నప్పుడు హరిస్మరణ ఎంతమంది చేయగలుగుతారు? కోకటి తూలే వెంట్రుకలతో ఆ పుణ్యాత్ముడు హరిస్మరణ చేసినవాడు. అటువంటి వాడు ధర్మరాజు గారి ద్వారా హస్తినాపుర సింహాసనాన్ని ఎక్కాడు. ధర్మరాజాదులు మహాప్రస్థానానికి అక్కడి నుంచి స్వర్గారోహణికి వెళ్ళిపోయాక ఇరావతి అని ఉత్తర కుమారుడి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఉత్తర మహారాజు చాలా గొప్పవాడు, మొదట్లో పిరికివాడు, కానీ అర్జునుడికి సారథ్యం చేశాక ధైర్యం పొంది యుద్ధం చేసి మహాభారత యుద్ధంలో మొదటి రోజునే చచ్చిపోయాడు పాపం ఉత్తరుడు. ఎందుకో ఉత్తరుడు అంటే పనికి మళ్ళవాడికి ఎంత చూపిస్తారు, కానీ మరీ అంత పనికి మళ్ళవాడేం కాదు. మొదట్లో పిరికివాడు, తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు. శల్యుడితో యుద్ధం చేయగా శల్యుడు శక్తి అనే ఒక ఆయుధంతో చంపేశాడు. ఆ చచ్చిపోయే నాటికి అతని భార్య గర్భవతి. అందుకే ఆశ్చర్యం ఏమిటంటే ఉత్తరాకుమారి గర్భవతి, ఉత్తరకుమారుడి భార్య గర్భవతి, ఇద్దరు 2 రోజుల తేడాలో ప్రసవించారట. అంటే ముందు పరీక్షిత్తు పుట్టాడు, 2 రోజుల తర్వాత ఉత్తరుడికి కూతురు పుట్టింది. ఆ అమ్మాయి పేరు ఇరావతి, పరమసుందరిమణి. ఈ ఇద్దరికి పెళ్లి చేశాడు ధర్మరాజు గారి దగ్గరుండి. వీరిద్దరూ పట్టాభిషేకం పొందారు. ఆవిడ ద్వారా ఈయన ధర్మ సాధన చాలా చేశాడు. 80 వాజపేయి యాగాలు చేశాట, 100 అశ్వమేధ యాగాలు చేశాడు. 60వ సంవత్సరం వచ్చే నాటికి 4 కుమారుల్ని కన్నాడు, జనమేజయుడు వంటి కుమారుల్ని. 60 ఏళ్ల వయస్సు వచ్చాక ఒకనాడు ఆయన వేటకి వెళ్ళాడు. ఆ రోజుల్లో 60 ఏళ్ల వయసు అంటే చాలా చిన్న వయసు కింద లెక్క. ఆ వయస్సులోనే మంచి నవయౌవనంలో ఉండేవారు, ఎందుకంటే కనీసం 128 ఏళ్ళు బతికేవారు కనుక, మంచి నడి వయస్సు అనమాట అది. ఇప్పటి వాళ్ళకి 60 ఏళ్ళ, 30 ఏళ్ళు వచ్చేసరికి వాడు ముసలాడు, 40 ఏళ్ళు వచ్చేసరికి తల వెంట్రుకలు కనపడవు. ఇంకా అంటే తలకి జుట్టుకి రంగు వేస్తే ఏదో కాస్త నల్లగా కనపడుతుంది, కానీ మొత్తం మీద శరీరంలో ఎక్కడ సౌకుమార్యం లేకుండా అయిపోతారు. ఏదో కొద్దిమంది యోగుల్ని పక్కన పెడితే తక్కిన వాళ్ళంతా రోగులే. ఆ కాలంలో 60 ఏళ్ళు వచ్చినవాడు మంచి యువకుల్లో యుద్ధం చేసేవారట, అది నిజమైన వయస్సు అనేవారు. ఆ వయస్సులో ఒకనాడు ఆయన కోదండం చేతబూని వేటకి వెళ్ళాడు పరీక్షిణ్ నరేంద్రుడు. వ్యసనాలలో, సప్త వ్యసనాలలో వెల్లది, జోదము, పానము, వేట ఇవి ముఖ్యమైనవి. అందులో వేట చాలా ప్రమాదం. వేట వల్ల పాండురాజుగారు శాపవశాత్తు చచ్చిపోయాడు, వేట వల్లే దశరథుడు చచ్చిపోయాడు. వేట వల్ల వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఎందరో నశించారు. అయినా వేట అనే వ్యసనం ఇప్పటికి కూడా విడిచిపెట్టడంలో ఎక్కడో పాపం వాటి బతుకవి బతుకున్న జింకల్ని వాటిని 100కి 1 ఒక్కటి మిగిలిన చంపేస్తున్నారు. అందుకే కలియుగంలో చర్మముల మీద కూర్చుని జపం చేయడం నిషేధం అన్నాడు వ్యాసుడు. ఇప్పుడు కలియుగంలో కొత్తగా జింక చర్మాలు ఎవరైనా అమ్మినా మీరు కొనకండి. జింక చర్మాలు, పులి చర్మాలు ఇలాంటివి ఈ మధ్యకాలంలో కొని వాటి మీద కూర్చుని జపం చేస్తే అపఖ్యాతి, తద్వారా యోగభ్రష్టుడు అవుతాడని చెప్పారు. ఎందుకంటే దుర్మార్గులు వీళ్ళు, అన్యాయంగా ఉన్న జంతువుని చీల్చి చెండాడతారు. పూర్వం తన ఎంత తాను చచ్చిపోయిన జింక చర్మములను మాత్రమే తీసి జపమునకు వాడేవారు, తమంత తాము చచ్చిపోయిన పులుల చర్మాలే వాడేవారు. అత్యావశ్యక స్థితిలో ప్రజలను తినేసి ప్రాణం తీస్తున్న జంతువుల్ని మాత్రమే వేటాడేవారు. ఇప్పుడు అలా కాకుండా క్రూరత్వంతో వేటాడుతున్నారు. ఏమైనా వేట వ్యసనము, సప్త వ్యసనములలో వెలది అంటే వేశ్య, జోదం, పానం. ఈ పానం గురించి చెప్పేది ఏముందండి, ఎక్కడ చూసినా పానమే. సాయంత్రం వేసరికి తీర్థపానం పోయింది, ఈ పానమే మిగిలింది. మహానుభావులు అయిపోయారు జనం. ఎక్కడ చూసినా కారు వస్తే కదలడు వాడు, అలా చూస్తూ ఉంటాడు అనమాట. ఎందుకు కదలాలి అంటాడు పోయి. ఈపై వేట, కఠోరంగా ఇతరులను తిట్టడం, మాట్లాడడం, దాని మాట ప్రల్లదనం అని పేరు, నోటుకొచ్చినట్టు మాట్లాడడం, అర్ధదోషణం, డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టడం, ఖర్చు పెట్టకపోవడం, దండపారుష్యం, అనవసరంగా శిక్షలు విధించడం, ఈ 7ని సప్త వ్యసనాలు అంటారు.
అందులో వేటకి బయలుదేరాడు ఈయన. ఆ వేటకి వెళ్ళి ఆ పూట ఏ వైపు చూసినా జంతువులు కనపడలేదు, అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడు జరిగిందో తమాషా, ఒక ఆవు ఒక ఆబోతు పక్క పక్కన కబుర్లు చెప్పుకుంటున్నాయి. ఇటు ఏడుస్తూ ఆబోతుకి మూడు కాళ్ళు విరిగిపోయాయి, ఒక్కే కాలు ఉంది, బాగా చావుదెబ్బలు తినేసి బక్క చిక్కి నెత్తురు కారుస్తోంది కళ్ళల్లో నుంచి పాపం. ఇంకా పక్కన ఆవు అది బాగా చిక్కిపోయింది, కొమ్ములు విరిగి ఉన్నాయి, ఎందుకు పనికిరాకుండా ఉంది. హైదరాబాద్కి తరచుగా కబేళాలకి తరలించేస్తున్నారే వ్యానుల్లోనూ లారీల్లోనూ ఎక్కించేసి వందేసి ఆవుల్ని కుక్కేసి, అప్పుడు ఆవులు పడుతున్న వేదన ఏమిటో అక్కడ పడేది ఆ ఆవు ఆబోతూ కూడా పాపం. కన్నీళ్లు పెట్టుకున్న ఆవు దగ్గరికి ఆబోతూ వెళ్ళి, అమ్మా గోమాత ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, భూమండలాన్ని రక్షించడానికి గుణరూపకర్మాతీతుడైన శ్రీకృష్ణుడు దేవకీపుత్రుడై అవతరించి ఆ శరీరం విడిచిపెట్టగానే నాకు దుఃఖం వచ్చింది. నా మీద కాళ్ళు పెట్టి నడిచాడు ఆయన, ఆయన నడిచినప్పుడు నా శరీరం గగురు పొడిచి అది పంట రూపంలో పైకొచ్చేది. అప్పుడు భూదేవి సస్యశ్యామల అని పిలిపించుకున్నది ఆ భూదేవిని నేను. ఇప్పుడు గోరూపంలో కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నాను. ఇప్పుడు ఎదురుగుండా ఉన్న ఆబోతెవరు? ధర్మదేవత రూపం ధరించింది. నువ్వు ధర్మదేవతవి. మొదట్లో నాలుగు పాదాలతో ఉండేదానివి కృతయుగంలో, ఆ తర్వాత మూడు, తర్వాత ఇప్పుడు రెండు ఉన్నారు. ఒక్క కాలు కూడా విరగొడదామని చూస్తున్నాడు ఇక రాబోతున్నది కలియుగం కనుక. ఎందుకని, అప్పటికే కృష్ణుడు శరీరం అవతారం చాలించడం అయ్యింది. కృష్ణుడు శరీరం విడిచిపెట్టగానే, ఈ శరీరం విడిచిపెట్టడం అనే దాని గురించి అపార్థం చేసుకుంటున్నారు చాలామంది, అది అమాయకత్వం. శరీరము మనలాంటి శరీరం కాదయింది. విడిచిపెట్టుట అంటే స్వేచ్ఛగా విడిచిపెట్టడం అని అర్థం. భాగవతంలో ఎన్నిసార్లు చెప్పాడు, ఏ దిన్నమ్మున్న వైకుంఠుడు మేదినిపై దాల్చినట్టి మేను విడిచినాడు, ఆ దినమున అశుభ ప్రతిపాదకమగు కలియుగం భూప్రాప్తం బయ్యల్. ఏ రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మ సంస్థాపన కోసం భూమి మీద ధరించిన శరీరమును విడిచిపెట్టాడో ఆ రోజునే అశుభములను లోకములో ప్రతిపాదించే, అధర్మాన్ని పెంపొందించే కలియుగం ప్రారంభమయ్యింది. అందుకే కలియుగం నేటికి 5128 క్రితం ప్రారంభమైంది. ఆనాడే శ్రీకృష్ణుడు శరీరం విడిచిపెట్టేశాడు కనుక ఆనాటి నుంచి కలియుగం ప్రారంభమయ్యింది. ఆయన శరీరం విడిచిపెట్టడంతో కలియుగానికి ఒకే పాదం ఉంటుంది, ధర్మం. ధర్మదేవత కృతయుగంలో నాలుగు పాదాల మీద ఆబోతు రూపంలో వృష రూపంలో తిరిగింది. త్రేతాయుగంలో ఒక కాలు పోయింది, ద్వాపర యుగంలో రెండు కాళ్ళు పోయాయి, ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి మూడు కాళ్ళు పోయాయిట, ఇంకొక కాలు మిగిలింది. ఈ కాలు కూడా లేకుండా చెయ్యాలనుకుంటున్నాడు కలిపురుషుడు. అందుకే నేను తట్టుకోలేక ఏడుస్తున్నాను నిన్ను చూచి, నీకు దుఃఖం నాకు దుఃఖం అని ఆవు రూపంలో ఉన్న భూదేవి ధర్మదేవతతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో వచ్చేశాడు ఒకడు అక్కడికి. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శుద్రుడు ఆసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంగోలగదన్నె పంచితిలగా నిర్ఘాత పాదాహతిన్. అక్కడికి వచ్చేట ఒకడు కిరీటం పెట్టుకున్నాడు, చేతిలో పెద్ద దుడ్డుకర్ర పుచ్చుకున్నాడు, పిక్కబలం కలిగినవాడు, మంచి వేగంగా అటు ఇటు నడుస్తున్నాడు, మహారాజ వేషంలో ఉన్నాడు, పరమ క్రూరుడు, వేదాచార విరుద్ధుడు. అటువంటి వాడు అసుర బుద్ధితో రాక్షస బుద్ధితో కర్ర పుచ్చుకుని పరుగు పరుగునొచ్చాడు. కైలాస పర్వతంలా ఎత్తుగా తెల్లగా గంభీరంగా ఉన్న ఈ ఆబోతు దగ్గరకు వచ్చాడు. ఎడంకాలి తొక్క తన్ను తన్నట్ట ఆబోతుని డొక్కలో, ఆ తన్ను తన్నడంతో అది కింద పడిపోయింది. ఎందుకంటే మామూలు తన్ను కాదు, నిర్ఘాత పాదాహతి. నిర్ఘాతం అంటే పిడుగు, పిడుగులో ఉందన్నమాట ఆ తన్ను. ఆ కాలి దెబ్బకి ఆవు కింద పడిపోయింది, ఆబోతు కింద పడిపోయింది, ఆబోతు పంచి తిలగా మూత్ర విసర్జనం చేసింది. అటు వెంటనే గిలగిలలాడిపోయింది. వీడు కర్రతోటి ఆ ఉన్న కాలు మీద కూడా కొట్టేస్తున్నాడు, పక్కనున్న ఆవుని తన్నాడు. పైగా ఆవుకి దూడ పక్కనే చచ్చిపోయింది కూడా పాపం. భక్తి జ్ఞాన వైరాగ్య యోగములని నాలుగు ఉన్నాయని చెప్పాను కదా, ఆవు రూపంలో భూదేవి ఉన్నప్పుడు ఆవిడికి నాలుగు దూడలు ఉంటాయి. ఒక దూడ భక్తి, ఒకటి జ్ఞానం, ఒకటి వైరాగ్యం, ఒకటి యోగం. అందులో మూడు దూడలు చచ్చిపోయాయి, ఒక్కే దూడ మిగిలింది. ఆ ఒక్క దూడ భక్తి. అందుకే కలియుగంలో భక్తి మాత్రమే ప్రవర్ధమవుతుంది. జ్ఞాన వైరాగ్య యోగములు ఉన్నట్టు అనిపిస్తాయి, అది మోసం చేస్తాయి మిమ్మల్ని, అవి రావు సంపూర్ణంగా. నిజంగా జ్ఞాన వైరాగ్య యోగములు వస్తే ఎలా ఉంటారో ఒక అత్యద్భుతమైన యోగి చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు. మీకు అందరికీ తెలుసున్న మొన్న 40-50 ఏళ్ల క్రితం దాకా కూడా జీవించిన ప్రభుదత్త బ్రహ్మచారి గారిని ఒక ఆయన ఉన్నారు, కాశీ మహాత్ముడు. ఆయన హరిద్వార్లో వాళ్ళ తల్లిదండ్రులు స్నానం చేయడానికి వెళ్ళారట. వెళ్ళగానే ఈ కుర్రాడు గంగలో కొట్టుకుపోయాడు. హరిద్వార గంగ ఎంత వేగంగా వెడుతుందో మీకు తెలుస్తుంది ఒక్కోసారి చూస్తే. అక్కడ కొట్టుకుపోతే చచ్చిపోయాడు కుర్రాడు అనుకున్నారు. అక్కడ కొట్టుకుపోయిన వాడు కాశీ దగ్గర ఒక స్వామీజీకి దొరికాడు. ఆయన నీళ్లలో మునగగానే చేతికి జుట్టు దొరికిందిట, ఎత్తితే కుర్రాడు ఎక్కడో హరిద్వార్ నుంచి ఇక్కడ కొట్టుకొచ్చాడని తెలిసింది. ఈ కుర్రాన్ని జాగ్రత్తగా పెంచి ప్రభువు శ్రీకృష్ణుడే నాకు ఇచ్చాడని ప్రభుదత్తుడు అని పేరెట్టారు. బ్రహ్మచారి కనుక ప్రభుదత్త బ్రహ్మచారి అన్నారు ఆయన. ఆయన అద్భుతమైన భాగవతం రచాడు వ్రజ భాషలో, హిందీలో. ఈ భాగవతాన్ని హృషీకేశంలో కొంతకాలం పాటు ఆయన పురాణంగా చెప్పాడు. ఓసారి ఆయన పురాణం చెబుతుండగా ఒక ఆయన వచ్చాట. ఇలాంటి బంగారపు కంకణాలు రెండు, ఒక్కొక్కటి 10 కాసులు, ఇలా మళ్ళీ కాసు 2 కాసులతో కాదు, 10 కాసులతో ఒక్కొక్క కంకణం తయారు చేసి 2 కంకణాలు చేతిలో పెట్టాట ఈయనకి. ప్రభు మీ శిష్యుడు ఈ చిన్న కానుక సమర్పిస్తున్నాడు. మళ్ళీ అహంకారం, చిన్న కానుక ఏమిటి 10 కాసులు ఇస్తున్నా నేను కాబట్టి అని చెప్పకుండా కొంచెం నాటకంగా అహంకారం లేనట్టు నటిస్తూ అహంకారంతో ఏదో మీ దాసుడు ఈ చిన్న కానుక ఇస్తున్నాడు స్వీకరించండి అన్నట్ట. ఓహో అని ఆయన అందులోంచి ఒక కాసు తీసేట, ఓ గాజుని. ఇది బంగారం కాదు కదా? అవునండి. 10 కాసులండి అన్నట్టు ఆయన గిరగిరా తిప్పి నీళ్లలో అలా విసిరేశాడు ఆయన. ఈ ఇచ్చిన ఆయన గిలగిల్లాడిపోయాడు. హృషీకేశంలో వేగంగా వెళ్ళిపోతున్న నదిలోకి ఈ బంగారపు కడియం విసిరితే ఆయన ఏమైపోతాడు? గిలగిల్లాడిపోయి అమ్మ బాబో ఆయన గుండెలు బాదుకుని ఆ నీళ్లలో దూకి వెతికేట. ఏం దొరుకుతుంది గంగలో? ఎంత వెతికినా కనపడలేదు. పైకొచ్చి స్వామి కనపట్టం లేదండి, ఎక్కడ వేశారో స్పాట్ కరెక్ట్గా చెబితే మళ్ళీ వెతుకుతానండి అన్నట్ట. ఆ స్పాట్ చెప్పాలి కదా అని 2వ కంకణం తీసి అలా విసిరి అది అక్కడ వేశానన్నట్ట. 2వ కంకణం కూడా వీసి అదిగో ఆ స్పాట్లో వేశాను వెతుకన్నాడు. వాళ్ళని సమలోష్టాశ్మ కాంచనులు, మట్టి బిడ్డైనా బంగారమైనా ఇనప ముక్క అయినా ఒకటే వారికి ఆ మహాత్ములకి. వాళ్ళకి బంగారం ఏమిటి ఇంకోటి ఏమిటి? అందువల్ల అలాంటి యోగుల వల్ల అంతో ఇంతో ఇంకా సృష్టి నిలబడింది. భక్తి ఉంటుంది కానీ జ్ఞాన వైరాగ్య యోగములు అంత తేలిగ్గా పట్టుబడవు. ఒక్క బిడ్డ మాత్రం బతికింది, తక్కిన 3 బిడ్డలు చచ్చిపోయినాయి ఇటు పక్కన. అటువంటి దానిని వీడు తన్నడం మొదలెట్టాడు. ఆలోలంగణ అశ్రుపూర్ణ కణజాలాంబరీవాహ ఘర్మకీలాపూరిత దేహ అమ్మదవునుల్లంఘించితన్నెంబడి కళ్ళ వెంబడి నీళ్లు కారుస్తోందా గోవు, మహాప్రవాహం కింద వస్తోందిట కన్నీరు. అజీవవత్స దూడలు చచ్చిపోయి ఉన్నాయి, పిల్లలు లేరు. ఉదయ దుఃఖాన్వితన్ అంతకంతకీ దుఃఖం పెరిగిపోతున్నది, చెమట పట్టేస్తోంది. అటువంటి దానిని మాతృస్వరూపిణిని బక్క చిక్కిపోయిన గోమాతని ఉల్లంఘించి తన్నెన్వడిని ఎగిరి మరీ లెక్క లేకుండా డొక్కలో తన్నాడు. అది చూడగానే మనస్సు చెదిరిపోయింది పరీక్షి నరేంద్రుడికి. ఓహోరి దుర్మార్గుడా, ఎవడవరా నువ్వు నా ఎదురుగుండా కోదండం పట్టుకుని కత్తి పట్టుకుని దుడ్డుకర్ర పట్టుకుని రాజవేషం ధరించి ఆవుని ఆబోతుని హింసిస్తున్నావా? కాళ్ళు విరగ్గొడతావా ఈ ఆబోతుకి? అవి నీకేం అపకారం చేశాయి? ఈ ఆవు సాధుస్వరూపిణే, దాన్నెందుకు తన్నుతున్నావు అంటూ పరుగు పరుగునొచ్చేశాడు కోదండాన్ని ఎక్కుపెట్టి. ఓరే ఆగరా దుర్మార్గుడా, ఆగు అన్నాడు. ఎందుకు తన్నుతున్నావు? ఎందుకు వాటిని చంపుతున్నావు? అవి నీకేం అపకారం చేశాయి? నిన్ను కొమ్ముల జిమ్మెనో కదిసెనో నిర్భీతి గోవుల తన్నంగా రణమేమి మద్భుజ సనాథ క్షోణిని వేళలందు నేరంబులు చేయరాదెరుగవా ధోర్తత్వమున్ భూమి భృత్సన్నాహంబునర్చెదెవ్వడవు నిన్ శాసించదన్ దుర్మతి. ఓరి దుష్టబుద్ధి, ఒక జీవిని కొట్టాలంటే కారణం ఉండాలి. ఈ ఆవు ఆబోతు నిన్ను కొమ్ములతో పొడిచాయా, నీ దగ్గరకు వచ్చాయా, నిన్ను కొమ్ముల చిమ్మెనో కొమ్ములతో ఇలా పైకి ఎత్తేసాయా, ఎత్తలేదు, కదిశనో కనీసం నీ దగ్గరకు వచ్చాయా, నిన్ను తన్నాయా, నీకేం అపకారం చేశాయి, నీ పొలంలో పడి తిన్నాయా పోని. నిర్భయముగా ఈ పరీక్షిన్ నరేంద్రుడి రాజ్యపాలనలో ఆవులని సాధు జంతువుల్ని తన్నుతున్నావా, కారణమేమిటి నీకు తెలియదా? నేను ఒక శాసనం చేశాను, మా తాతగారు ధర్మరాజు గారు నాకు పట్టాభిషేకం చేసిన వెంటనే ఒక చట్టం చేశాను, నా రాజ్యంలో గోవులను బ్రాహ్మణులను హింసించరాదు, అవి ఏం చేసినా క్షమించాలి అని. ఆవులను పొరపాటున కూడా పొలంలో మేస్తూ ఉంటే కూడా తన్నద్దన్నానే, ఒకవేళ ఆవులు మీ పంట పాడు చేస్తే నేనిస్తానన్నాను ప్రాయశ్చిత్తంగా ధనం, అయినా నా పరిపాలనలో నా చట్టాన్ని ఉల్లంఘించి ఈ గోవులను కాలితో తన్నుతున్నావు, ఎవడవు నువ్వు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న నిన్ను ఇప్పుడే శిక్షిస్తాను, శాసిస్తాను దుర్మతి. నేరాలు చేసిన వాడిని క్షమిస్తే మహారాజు, ఆ మహారాజును యముడు క్షమించడు. అందుకే రాజన్నవాడు తప్పు చేసేవాడిని తప్పక క్షమించకుండా శిక్షించాలి, లేకపోతే భయం ఉండదు ఈ లోకంలో, ఎవడికి పడితే వాడికి రెచ్చిపోయే లక్షణం వస్తుంది, దాంతో సాధుప్రాణులు చచ్చిపోతాయి, ఆగు ఇప్పుడే నేను చంపుతా అని వాడిని హెచ్చరించి పాపం ఆవు దగ్గరకు వచ్చి కన్నీళ్లు తుడిచి, అమ్మా నన్ను క్షమించు, ఈ పాపాత్ముడి రాజ్యంలో నీకు క్షేమం లేదు, ఆబోతు నిన్ను కాళ్ళు పట్టుకు వేడుకుందాం అనుకుంటే ఒక్క కాలే మిగిల్చాడు ఈ దుర్మార్గుడు, అరెరే అన్యాయంగా వీటి కాళ్ళు విరగొట్టేశాడే. అగణితయైన అగణిత వైభవుండగుమురాంతకు డెక్కడబోయన చుండెవ్వగల్ల కృషించి నేత్రముల వారి కణం బులు తేకుమమ్మా లోబెగడకుమం మద్విశిక బృందములన్ వృషల్ వధించి నా మగటిమి చూపెదన్. అమ్మా ఓ గోమాత, ఈ చరాచర జగత్తులో నిజమైన వైభవం అంటే కృష్ణుడిదే, ఆయన ఉన్నంతకాలం గోవులు ఆనందంగా బతికాయి, ఆ వైభవం చూపించిన కృష్ణుడు విడిచిపెట్టి వెళ్ళగానే ఈ భూమిని పాపాత్ములు రెచ్చిపోయారు, ఇక మాకు సుఖం లేదు, తిండి లేదు, తెప్పలేదు, నిద్ర లేదు, మమ్మల్ని బ్రతకనివ్వడం లేదు, ఇక ఈ ఊళ్ళో ఉండలేం, ఈ దేశంలో ఉండలేం అని కన్నీళ్లు పెట్టుకుని మమ్మల్ని శపించకు, ఎందుకని ఆవులను హింసిస్తే అవి కన్నీళ్లు పెట్టుకుంటాయి, ఆ కన్నీళ్లు నేల మీద పడితే నేలంత భయంకరమైన కరువు కాటకాలకు గురైపోతుంది, వేడి పెరిగిపోతుంది, కొంతకాలానికి పంటలుండవు, నీళ్లుండవు, జీవనదులు ఎండిపోతాయి, దాంతో మొత్తం భూమండలం ధ్వంసం అయిపోతుందిట. అందువల్ల యుగాంతం అవ్వాలని కోరుకుంటే గోవుల్ని హింసించమని శాస్త్రం చెప్పింది. ఇవాళ మీ అందరికీ అదే చెబుతున్నాను, మీ కళ్ళ ముందు ఎవరైనా ఆవుల్ని కబేళాలకి తరలిస్తే విజృంభించండి, వాళ్ళని సర్వనాశనం చేసేయండి, అవసరమైతే ఏం పర్వాలేదు, మీ వెనకాతలు కృష్ణుడు ఉంటాడు, పూర్వం కృష్ణుడు వచ్చాడు, ఇప్పుడు మీరే కృష్ణుడు అనుకోండి కాసేపు. నేను ఒకప్పుడు ఇదే చెప్పాను దూరదర్శన్లో 2005 ధర్మ సందేహాలు చెబుతున్నప్పుడు, ఎవరు మిమ్మల్ని కోరక్కరళ, శ్రీకృష్ణుడే మీరనుకోండి, రక్షించండి అన్నాను. ఇది విన్నాడు ఒక ఆయన, ఎందుకంటే ఒక ఆళ్ళు ఎవరో అడిగారు ధర్మ సందేహంలో, ఏమండి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు కృష్ణుడు, ఇప్పుడు ఎందుకు అవతరించడం లేదని. కృష్ణుడు అస్తమాటు రవక్కర్లా, నీ రూపంలో ధర్మం చెయ్యాలని చెప్పాడు ఆయన. నీ ఎదురుగుండా ఒక అధర్మం జరిగితే నీ దగ్గర శక్తి ఉండి కూడా దాన్ని ఆపకపోతే అది నీకు ముప్పు తెచ్చి పెడుతుందని చెప్పాడా లేదా ఉద్యోగపురంలో కృష్ణుడు ధృతరాష్ట్రుడి సభలో? ఏమని చెప్పాడు? సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. సారమైన ధర్మం అధర్మం వల్ల, సత్యం అసత్యం వల్ల పాడైపోతూ ఉంటే నీ దగ్గర ఓపిక ఉండి నువ్వు దాన్ని ఉపేక్షిస్తే అది నీకు ప్రమాదం, కాబట్టి నీ దగ్గర అంతో ఎంతో శక్తి ఉంటే వెంటనే సత్యాన్ని కాపాడు, అధర్మాన్ని నాశనం చేసి ధర్మ సంరక్షణ చెయ్యి. ఒక మూగజీవిని ఎవడో చంపుతున్నాడు, నీవు 10 కూడవేసుకుని ఆ మూగజీవిని రక్షించు, ఇది నువ్వే చెయ్యాలి, నువ్వే కాసేపు కృష్ణుడివి. అలా చెయ్యకపోతే ఇవాళ కాకపోతే రేపైనా ధర్మాన్ని సత్యాన్ని కాపాడడానికి దైవం ఉంది, కానీ నువ్వు ఉపేక్షించావు కదా, అది నీకు ప్రమాదం, నువ్వు నశిస్తావని చెప్పాడు. ఇది సుస్పష్టంగా కృష్ణుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు, వినలేదు వాడు, నశించాడు. అందువల్ల మీరే కృష్ణుళ్ళు, మీరే రక్షించండి అన్న. జంగారెడ్డిగూడెంలో ఒక ఆయన బలరామ చౌదరి గారని నాకు మంచి శిష్యుడయ్యాడు తర్వాత, ఆయన చౌదరి గారు విన్నారు ఇది. విన్నారట ఇది జరిగిన రెండో రోజుకే జంగారెడ్డిగూడెం బస్టాండ్లో పాతిక ఆవుల్ని ఒక చిన్న లారీలో కుక్కేసి పట్టుకుపోతున్నారట. అక్కడ టీ తాగడానికి ఆపాడు అక్కడ వాడు. ఆపగానే టక్కన అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్కి తన చుట్టాలకి ఫోన్ చేసి అందరూ వచ్చేసారు అక్కడికి. ఆవుల్ని రక్షించారు. ఈ డ్రైవర్ ఆ వ్యాన్ వదిలేసిపోయాడు, దీన్ని సీజ్ చేశారు. ఇది ఎప్పుడు 2005లో జరిగింది. ఇప్పుడు ఆ పాతిక ఆవుల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆవు చొప్పున దత్తత తీసుకున్నారు. పాతిక 300 ఆవులు అయ్యాయి. అవి ఈనినప్పుడు అప్పుడప్పుడు జున్ను పంపుతున్నారు నాకు అభిమానంతో. ఒక్క ధర్మ సందేహం నేను చెప్పిన దానికి ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా పీఠానికి వచ్చేవాడు గురువుగారు. ఆనాడు మీరు చెప్పారండి మేము ఆవులు రక్షించామని. మనం రక్షించాలి. మన ఎదురుగుండా జరుగుతున్నప్పుడు ఈ గోవుల్ని ఈ దేవాలయాల్ని మనం రక్షించకపోతే ఎవడు రక్షిస్తాడు? ఒకవేళ రక్షించకపోతే చివరికి అది మనల్నే భక్షిస్తుంది, అధర్మం అయిపోయి. అందువల్ల మీలో మీ శక్తి మీకు తెలియదు. 10 కలిస్తే మీరు ఏదైనా సాధిస్తారు. ఏదో ఒక్కనాడు ఉపన్యాసం అమెరికాలో విన్నంత మాత్రం చేత ఇంత కోరిక కలిగి ఇంత కార్యక్రమానికి ఒక్క సదాకీర్తి గారు నిలబడ్డారంటే మీ స్త్రీ శక్తి ఎంత గొప్పది, మీ ధర్మశక్తి ఎంత గొప్పది. ధర్మానికి సత్యానికి ఉన్న లక్షణం ఏమిటంటే ఒకళ్ళు పూనుకుంటే అందరూ సాయం చేస్తారు. ఒకళ్ళు పూనుకునేదాకానే, ఒకళ్ళు పూనుకునేదాకా అందరూ వద్దు వద్దు లేకపోతే నువ్వు చేయలేవంటారు. కానీ మొదలు పెడితే దానంతటదే అందరూ పోగవుతారు. ఎందుకంటే మీరందరూ ధర్మమూర్తులు కనుక. స్వతసిద్ధంగా మన భారతదేశంలో ప్రతి వ్యక్తిలోనూ తెలుసో తెలియకో ధర్మము జ్ఞానము ఉన్నాయి, పుట్టుకతో ఉన్నాయి. మనకి మన రక్తంలో ఉంది, ప్రతి ప్రాణిలోనూ ఉంది. ఇది దీన్ని చైతన్యపరచడమే మనం చెయ్యాలి. అదే గురువులు సాధించే పని. కాబట్టి ఈరోజు నుంచి మన సిద్ధార్థ కళాశాల అకాడమీలో ఇక్కడ ఉపన్యాసానికి వచ్చిన ప్రతి ప్రాణి గుర్తుపెట్టుకోండి, గోవుల్ని రక్షిద్దాం, దేవాలయాన్ని రక్షిద్దామని. మీకు 10 సాయపడతారు. మీ శక్తి మీకు తెలియకుండానే అపార శక్తి అయి మిమ్మల్ని సాక్షాత్తు గోలోకానికి శ్రీకృష్ణుడి సన్నిధానానికి తీసుకుపోతుంది. అంత గొప్ప శక్తి ఉంది మన దగ్గర, మనం దాన్ని సాధించగలం. నాకు ఆ నమ్మకం ఉన్నది. 10 లేకుండా 52 లక్షలతో అమ్మవార్ల ముగ్గురికి గుడి కట్టగలిగానంటే నా శక్తే. ఆ నమ్మకం అన్నమాట, అది మనలో ఉందని గుర్తించడమే మీరు చెయ్యాలి. ఇది ప్రతి వ్యక్తి చెయ్యాలి. అందుకని మరొక్కసారి ఆ గోబ్రాహ్మణుల్ని రక్షించే శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుందాం. ఇప్పుడు ఆయన అదే అన్నాడు, ఈ గోవుల కష్టాన్ని తొలగించాలి, అందుకే నేను వచ్చాను. నువ్వేం బాధపడకు, శపించకు, ఈ దుర్మార్గుణ్ణి సంహరిస్తాను, నిన్ను రక్షిస్తాను అని దగ్గరికి వెళ్ళి వాడు వణికిపోతూ ఉంటే ఈ కోదండం పక్కన పెట్టి వరలో నుంచి కత్తి తీసి ఇదిగోరా నిన్ను చంపేస్తున్నానన్నాడు. వాడు కంపించిపోయాడు, వణికిపోయాడు. రక్షించు రక్షించు బాబోయని కాళ్ళ మీద పడిపోయాడు. దుర్మార్గుల లక్షణం ఇదే. ముందు భక్షిస్తామంటారు, తేడా వస్తే అప్పుడు కాళ్ళ మీద పడి రక్షించంటారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళును. మనకున్న బలహీనత మనకున్నది. మన హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో కాళ్ళు పట్టుకుంటే ఎంత క్రూరుణ్ణైనా క్షమించడం, ఒక్కోసారి అది ప్రమాదం కూడా తెచ్చిపెడుతూ ఉంటుందన్నమాట. పరీక్షిత్ అలాగే తెచ్చుకున్నాడు తంట. ఆ దుర్మార్గుడు కాళ్ళు పట్టుకోగానే జాలి పడిపోయి శరణు అన్నవాళ్ళని రక్షించడం మా చంద్రవంశపు మహారాజుల లక్షణం, నిన్ను క్షమించాను కానీ నువ్వు చేసిన అపచారానికి నీకు శిక్ష వేస్తున్నాను, నా రాజ్యం నుంచి నిన్ను బహిష్కరించాను, నీ ఇష్టం వచ్చిన చోటుకు పో, కానీ నా రాజ్యంలో ఉండొద్దన్నట. అనగానే వాడు చిరునవ్వు నవ్వి, మహాత్మా అసలు నేను ఎవరిని అనుకుని నువ్వు నన్ను బహిష్కరిస్తున్నావో తెలుసా అన్నాడు. నువ్వెవడవి? ఈ యుగానికి అధిదేవతని నన్ను కలిపురుషుడు అంటారు, నేనే కలిని అన్నాడు. ఓహరి దుర్మార్గుడు, నువ్వుట్రా కలివంటే, అందుకే ఇలా ఉన్నావు. ఈ గోవెవరు, ఈ ఆబోతెవరు? ఈ గోవే భూదేవయ్యా, ఈ ఆబోతు ధర్మదేవత. కలియుగంలో ఒంటి పాదం మీద ధర్మం నడవాలి కాబట్టి 3 విరగొట్టా. ఉన్న ధర్మం కూడా పోగొట్టి పూర్తిగా అధర్మం వ్యాప్తి చేయించాలనుకున్నాను, కానీ ఇంతలో నువ్వు అడ్డుపడ్డావు కాబట్టి ఈ కాలు అట్టే పెడుతున్నాను. కానీ నా యుగములో నన్ను లేకుండా చెయ్యడం ధర్మం కాదు కాబట్టి కలిపురుషుడనైన నేను నీ రాజ్యంలో ఉండేలా చెయ్యాలి. నువ్వు రాజ్య బహిష్కరణ విధించావు, ఈ సప్తద్వీపములతో కూడిన భూమండలమంతా ఉంటావు. నువ్వు ఎక్కడ చూసినా కత్తి పట్టుకునో, కోదండం ధరించో, మొత్తం ప్రపంచమంతా తిరుగుతున్న నిన్ను అన్ని చోట్ల చూస్తున్నా. కాబట్టి నీ రాజ్యం నుంచి బయటికి వెళ్ళడం కష్టం. ఇంకేదైనా శిక్ష వెయ్యనగా వాడు బాగా ఆలోచించి ప్రాణిహింస, జోదం, పానం, స్త్రీ, ఈ 4 ఎక్కడుంటే అక్కడ, స్త్రీ హత్య జరిగిన చోట ఉండు, తక్కిన అమాయక ప్రాణుల్ని చంపే చోట ఉండు, జోదం ఉన్న చోట ఉండు, ప్రాణిహింస ఉన్న చోట ఉండు అనగానే 4 ఇచ్చావు ఇంకోటి ఇమ్మన్నట్ట. అధర్మ మూలంబగు సువర్ణము అన్నాడు 5వ స్థానం. సువర్ణమల్ల ఇక్కడ, అది కొంచెం కనిపెట్టాలి మనం. అధర్మపూర్వకమైన సువర్ణం. ఎందుకంటే ఈ మధ్యన ఒక ఆయన భాగవతం చెప్తూ మామూలు సువర్ణం అన్నాడు. అలా ఉంటే మీ అందరి మీద కలిపురుషుడే కూర్చోవాలి, అప్పుడు మీరు పురాణం ఎందుకు వింటారు, భాగవతం ఎందుకు వింటారు, బయట కూర్చుంటారు, ఇంకో పని చేస్తారు. సువర్ణము అధర్మపూర్వకముగా సంపాదిస్తే, ఆ అధర్మపూర్వకమైన సువర్ణములు మీరు కష్టపడి షాపుకి వెళ్ళి మీ డబ్బుతో బంగారం కొనుక్కుని గాజులు చేయించుకుంటే, ముక్కుపుడకలు పెట్టుకుంటే అది మంచి బంగారమే. దొంగడు ఎవడో పట్టుకొచ్చి ఈ గాజండి 25,000 ఖరీచ్చేసేదని 5,000 అమ్మేస్తున్నానంటే ఆశక్పడి 5,000 కొన్నారనుకుంటే ఇది అధర్మ బంగారం, అధర్మ సువర్ణం ఇది అన్నమాట. అధర్మ సువర్ణం వల్ల ఒక్కొక్కప్పుడు బంగారముతో పాటుగా కొంప కూడా కొల్లేరవుతుంది. వాడేదో ఇంత బంగారం ముద్ద పట్టుకొచ్చి 25,000 అమ్ముతానంటే కక్కుర్తిపడి కొన్నాక ఇంట్లోకి పెట్టుకెడితే అది అందులో ఏముండదు, కాకి మిగులుతుంది బంగారం పోయి. అలాంటి మోసాలు జరుగుతాయి. దొంగతనం చేసి పట్టుకొచ్చినటువంటి సామాన్లు సహజంగా చీప్పుగా అమ్మితే కొన్నామంటే అది ప్రమాదం, అది అధర్మపూర్వకమైనది. ఇతరులను చంపి తెచ్చిన బంగారం, ఇతరుల దగ్గర దొంగతనంతో తెచ్చిన బంగారం, ఇలాంటి బంగారములన్నీ కూడా మోసంగా తెచ్చినవన్నీ అధర్మపూర్వక సువర్ణం. అది ఎక్కడ ఉంటే అక్కడ ఉండు, దీంట్లోనే ఉన్నాయి గనక అసలు జగత్తులో ఉన్న పాపాలన్నీ. సర్వే గుణా కాంచనం ఆశ్రయంతి. అది చాలామందికి అనుమానం వచ్చింది అక్కడ. పరీక్షిత్తు కలిపురుషుణ్ణి చంపకుండా ఎందుకు వదిలిపెట్టాడు, లేదా భూమి మీద లేకుండా ఎందుకు చేయలేదని. ఒక కారణం చేత ఆయన అట్టే పెట్టాట. చేసిన కాని పాపములు చెందవు. కలియుగంలో ఒక లక్షణం ఉంది, అన్ని అధర్మములు అని చెప్పుకున్నాం కానీ కలియుగం అంటేనే పాపభూయిష్టం. కానీ ఇక్కడే ఒక సౌఖ్యం కూడా ఉంది, నువ్వు చేస్తే కానీ నీకు పాపము రాదు. ఓ పాపం చేస్తే ఆ పాపం అంటుకుంటుంది, కానీ పుణ్యమో చేస్తాను అంటే చాలు, రేపు భాగవతం వినడానికి వస్తాను అనడం ద్వారా విన్న ఫలితం వస్తుంది సగం. అందుకే కొందరు రాకుండా ఇంట్లో కూర్చుంటున్నారేమో కూడా అనుమానం. పాపములేమో చేస్తే వస్తాయట, పుణ్యం చేస్తానంటే వస్తాయట. రేపు గోదానం చేస్తానని సంకల్పం చేస్తే సగం పుణ్యం వచ్చినట్టే, గోదానం సగం చేసినట్టే. చేస్తే ఇంక చెప్పేక్కర్లా, అఖండ ఫలితం వస్తుంది. అందువల్ల కలియుగంలో కాస్తో కొస్త పుణ్యం చేస్తాను అన్నవాడు, పుణ్యం చేసినవాడు వీణ్ణి కలిపురుషుడు ఏమీ చేయలేడు. అప్పుడు ఎందుకు వాణ్ణి హింసించడం? ధర్మం, లోకధర్మం, కాలధర్మాన్ని, అందులో భగవంతుడు వేదధర్మ ప్రకారంగా ఈ యుగం కలియుగం అని నిర్ణయించాడు, దీన్ని ఎందుకు పాడు చేయాలి? ఆ అధికారం నాకు లేదని ఆయన వదిలిపెట్టాడు. ఎప్పుడైనా సాధకులైన వారిని కలిపురుషుడు ఏమీ చెయ్యలేడు, గుర్తుపెట్టుకోండి. మీరు సాధకులైతే మేము మీ జోలికి రాడు కలిపురుషుడు. ఏ సాధన చేయకుండా కూర్చుని వేళకింత మాంసం పకోడి తింటూ బయట కనబడే చల్లపుడుకులు తింటే అప్పుడు చల్లపుడుకుల్లో మిమ్మల్ని వేయిస్తాడు యమకింకరులు. అంతేకాని ఇక్కడికి వచ్చి ఒక్కసారైనా పురాణం విన్న వాళ్ళ జోలికి పొరపాటును కూడా రాడు. ఆ మాత్రం కూడా సాధన చేయకపోతే ఉపయోగం లేదు. ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఆయన కలిపురుషుణ్ణి శిక్షించకుండా వదిలిపెట్టేశాట. ఇది జరిగింది. ధర్మ సంస్థాపన చేశాడు, హాయిగా రాజ్య పరిపాలన చేశాడు. మరికొంతకాలానికి మళ్ళీ వేటకి బయలుదేరాడు ఈయన. ఈ పూట కనిపించిన జంతువునల్లా వేటాడాడు. వేదండ పురాధీసుడు కోదండము చేతబట్టుకొని, కోదండాన్ని చేతిలో పుచ్చుకొని ఈ హస్తినాపురాధీసుడు యుద్ధానికి వెళ్ళినట్టుగా వెళ్ళాడు వేటకి. వేదండాది మృగంబుల ఏ దండకు పోవనీక ఏసిన్, ఏనుగులు సింహాలు పులులు అనే తేడా లేకుండా చితక్కొట్టి పారేశాడు జంతువుల్ని. అసలు ఎంత వేటాడాడో చెప్పారు ఆయన. మృగధర మండలమునగల మృగమొక్కడు దక్క అన్య మృగముల గొట్టెన్ అని. మృగధర మండలము అంటే చంద్రమండలం. చంద్రుడిలో ఒక మత్స ఉందే అది జింక అని కొందరు, కుందేలని కొందరు చమత్కరించారు. అక్కడ మత్స రూపంలో కనబడుతున్న మృగం తప్ప తక్కిన మృగాలన్నీ కొట్టేశాట. అంటే అంత వేటాడాడని అర్థం అన్నమాట. అంత భయంకరమైన వేటకి వెళ్ళాడు ఆయన. ఇలా జంతువుల్ని వేటాడి 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 అలిసిపోయాడు. దాహం వేసింది, ఎక్కడ మంచినీళ్ళ బాటిల్ దొరకల. మంచినీళ్ళు ఇచ్చేవాడు దిక్కులేక చివరికి వెతికి వెతికి ఆ అరణ్యంలో ఒక ఆశ్రమాన్ని చూశాడు. అది శమీక మహర్షి ఆశ్రమం. పక్కనే కౌశికి అని ఒక నది ఉన్నది. మీరు ఎప్పుడైనా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకేసి వెడితే ఢిల్లీ నుంచి ఆ దారిలో కోసి అనే పేరుతో ఇప్పుడుంది, అది పూర్వం కౌశికి అనేవారు. సంస్కృతంలో కౌశికి, తెలుగులో కోసి అయ్యింది. నదులు కొన్ని మారతాయి కదా,